ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯನ್ನು ಮಗ. ಬಲರಾಮುಡು తీర్థయాత్రలకు బయలుదేరాడు. తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి వాడు ఎటువంటి నియమములు పాటించాలో మనం చెప్పుకున్నాం. ఆయన మహాత్ముడు, విష్ణువులో ఒక భాగం, సంకర్షణుడని పిలువబడేటటువంటి దేవుడు, వ్యూహచతుష్టయంలో రెండో వాడు అయ్యుండి కూడా ఆయన మద్యపానం చేసి తీర్థయాత్రలకు వెళ్ళాడు, నియమోల్లంఘన చేశాడు. తద్వారా లోకానికి ఏమని సందేశం ఇచ్చాడు? ఎంత గొప్పవాడైనా భగవంతుడైనా ధర్మం తప్పితే దానివల్ల వచ్చేటటువంటి పాపాన్ని అనుభవించవలసిందే, మహాత్ముడు కూడా పాపం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని లోకానికైనా చాట వెలిచాడు. మీరు ఎప్పుడైనా చూడండి, భగవంతుడు కూడా తను ఏదైనా చేస్తే దానికి వెంటనే ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటూనే ఉంటాడు. కృష్ణావతారంలో కానీ, రామావతారంలో కానీ, బలరామావతారంలో కానీ, ప్రతి అవతారంలోనూ ఆయన కూడా మానవుడిగా ప్రవర్తించినప్పుడు దానికి తగిన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన తండ్రికి పితృకార్యాలు చేశాడు, ఆయన తద్దినాలు పెట్టాడు, అన్ని కార్యక్రమాలు చేశాడు. ఆయన భగవంతుడు ఎప్పుడు కావాలని ధర్మాన్ని ఉల్లంఘించడు. ఇప్పుడు ఈ బలరాముడు వచ్చే సమయానికి అందరూ లేచారు, నిలబడ్డారు. ఒక్క సూత మహర్షి మాత్రం లేవలేదు, నిలబడలేదు, నమస్కారం చేయలేదు. ప్రత్యుత్థానం చేయకపోవడంతో ఈయన కోపం వచ్చింది. పోనీ ఈయన ఏమైనా ధర్మములు ఎరగనివాడా? పౌరాణిక స్థానంలో కూర్చున్నవాడు, ఎవరొచ్చినా లేవకూడదు, కన్న తల్లైనా తండ్రి అయినా భగవంతుడైనా గురుడైనా లేవకూడదు అని ఆయనకి తెలుసు. ఒకసారి ఇక్కడ కూర్చున్నాక స్వస్తి అనకుండా లేస్తే ఆ లేవడం వల్ల ఆయనకి కాదట నష్టం, లోకానికి నష్టం. ఇక్కడ కూర్చున్నవాడిని నేను చివరిలో లోపల కానీ పైకి కానీ స్వస్తి అనాలి. ఒక్కోసారి పైకి అనకుండా లోపల కూడా అనొచ్చు. మొత్తం మీద స్వస్తి అనుకుని లేవాలి. అలా లేవకుండా మధ్యలో లేచిపోయానుకోండి, ఎవరో వచ్చారని తొందరపడుతో, అప్పుడు ఆ ప్రాంతం 12 ఏళ్ళు కరువుతో నిండిపోతుంది. అంత దోషం 12 ఏళ్ళు టెక్క ద్వాదశ వర్ష క్షామం అన్నారు. అందుకనే పెద్దలు పొరపాటు కూడా లేవద్దరా నాయన అనేవారు. నేను ఇవాళ ఒక గొప్ప దృశ్యం చూశాను. ఇందాక ఇక్కడ వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడ నిత్యం పురాణం చెప్పిస్తున్నారంటే హరిగారు. ఎవరొచ్చినా రాకపోయినా ఒక ఆయన వచ్చి కూర్చొని శుభ్రంగా పురాణం చెప్పి సాయంకాలం ఈ 6 గంటల సమయానికి ఇబ్బంది లేకుండా స్వస్తి చెప్పుకుని వెళ్ళిపోతున్నారు ఆయన. అసలు యావజ్జీవితం ఒక ప్రాంతంలో పురాణం జరుగుతుందంటే ఆ స్థలం నైమిషారణ్యంతో సమానం. తెలిసినవి నైమిషారణ్యంలో 1000 ఏళ్ళే జరిగింది. కానీ భూలోకంలో చెప్పారు, ఏ దేవస్థానంలో అయినా విడిచిపెట్టకుండా ఒక 6 నెలల పాటు ఏకదాటిన ఒక పురాణ ప్రవచనం జరిగితే, ఒక వ్యక్తి అలా పురాణం చెప్పుకుంటూ పోతే ఆ స్థలం నైమిషారణ్యం కంటే ఉత్కృష్టమైన స్థలమని, ఆ ప్రవచనము సత్రయాగమని పిలువబడుతుందని పెద్దలు చెప్పారు. 6 నెలల కంటే ఎక్కువ కాలం జరిగితే దాన్ని సత్రయాగం అంటారు. గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ నిత్య సత్రయాగం చేసుకున్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా వేళక మైకు పెట్టుకుని అది పారాయణ చేయటువంటి మాటలు కాదు, అంటే ఇక్కడున్న ప్రతి అంగుళమంగుళం ఆ పురాణ శ్లోకాలతో పురాణ ప్రవచనంతో నిండిపోతుంది. తద్వారా ఈ క్షేత్రం ఒక అపూర్వ క్షేత్రం అవుతుంది. అలా నిత్యం జరుగుతోంది కాబట్టి మేము రాగలుగుతున్నాం. దీంట్లో ఇంకొక గూఢార్థం ఉంది, అంతరార్థం ఉంది. అందరూ అడిగారు, ఏమండి ఇక్కడికైతే 45 రోజులు ఇస్తున్నారు, మీలాంటి వాళ్ళు అంతా వస్తున్నారు, ప్రతి సంవత్సరం ఎంతోమంది వచ్చి పుణ్యాత్తులు పురాణం చెబుతున్నారు, ఒక్కోసారి 40 రోజులో, 9 రోజులో, 27 రోజులో, దాదాపుగా సంవత్సరంలో చాలా కాలం ఇక్కడ పురాణాలు జరుగుతున్నాయి, ఇన్ని మంచి కార్యక్రమాలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి అని నన్ను ఇందులో ఉన్న ఒక పెద్ద మనిషి అడిగాడు. దానికి గల కారణం చెప్పమంటారా? ధర్మమూర్తి ఎవడైనా దీనిని నిర్వహిస్తే ఆ ధర్మమూర్తి యొక్క సత్సంకల్పం వల్ల ఈ ప్రాంతం నైమిషారణ్యమవుతుంది, ఇక్కడ సత్రయాగం జరుగుతుంది. దానికి పూర్తిగా మూలకారకులు ఇంకా కర్త కర్మక్రియ హరిప్రసాద్ గారు. ఇంకా ఆయన్ని ప్రశంసించటం అనకూడదు. దీన్ని నేను మంగళాశాసనం అంటున్నాను. నేను మంగళాశాసనం చేస్తున్నాను, మీరు కూడా దానికి అనుకూలంగా ఉంటే తప్పట్లు కొట్టకేం పడాలి. అంటే ఇది కూడా ఒక నైమిషారణ్యం. ఎందుకు చెప్తున్నాను నేను? కొందరేమో కూర్చుని పురాణం చెప్పి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో ఏదో కారణం చేత ఏదో మూల నుంచి చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ చెప్పేవాళ్ళంతా చెట్ట చివర స్వస్తి అని వెళ్ళిపోతారు. ఈ వెళ్ళడం వల్ల ఈ ప్రాంతం పవిత్రమవుతుంది. ఎవరైనా స్వస్తి అనకుండా మధ్యలో లేచిపోతే అప్పుడు 12 ఏళ్ళు కరువు వస్తుంది. అలా ఒకనొకప్పుడు భూమండలంలో కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో అత్రి మహర్షి భార్య అనసూయాదేవి గుంట తవ్వి నీళ్లు బయటికి తీసి ప్రజల్ని రక్షించవలసి వచ్చింది. 12 ఏళ్ళు ఎందుకు భూమండలంలో ఇంత పెద్ద కరువు వచ్చింది అని ఋషులంతా బ్రహ్మను అడిగారు. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, పౌరాణికుడు పురాణం చెబుతున్నవాడు లేక వేదపారాయణ చేస్తున్నవాడు మధ్యలో లేచి వెళ్ళకూడదు, ఆ కార్యక్రమం పూర్తి చేయాలి. ఏదైనా సరే మొత్తం మీద ఈ పూట గంటో గంటన్నర అనుకున్నాడు, అయ్యాక స్వస్తి అని దాన్ని ముగించి వెళ్ళాలి. అలా కాకుండా మధ్యలో ఏదో కారణం చేత కోపగించో ఇంకేదో ఉద్దేశంతో లేచి వెళ్ళిపోతే అప్పుడు ఆ ప్రాంతం అంతా కరువుతో నిండుతుంది. అందువల్ల ఇక మీదట అలా చెయ్యొద్దు అని బ్రహ్మ ఆజ్ఞాపిస్తాడు శివపురాణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమలో. కాబట్టి ఎందుకు చెబుతున్నారు ఇదంతా అంటే, ఇదంతా ధర్మరాజు లాంటి వాడు, యమధర్మరాజుకే ధర్మములు చెప్పినవాడు, రాజఋషి, బలరాముడికి తెలియక కాదు. అయినా కాలప్రభావం వల్ల, మద్యపాన ప్రభావం వల్ల సూత మహర్షి లేవకపోతే కొరకొర చూశాడు, మళ్ళీ చూశాడు, ఇంకోసారి చూశాడు. ఎందుకు ఇన్నిసార్లు చూశాడు తెలుసా? ఇప్పుడైనా లేస్తాడేమోనని. మనం ఒక్కోసారి అవతలవాణ్ణి అని చూసామంటే మరే ఇప్పుడైనా లేచి దండం పెట్టరా అని అన్నమాట. కానీ ఆ మాత్రం అర్థం చేసుకుంటారు ఎవరైనా. సూతుడికి అర్థమయ్యింది, ఈ బలరాముడు తాను రాగానే నేను లేచి నమస్కరించాలని మనస్సులో కోరుకుంటున్నాడు, నేను లేవడంలా, అందుకే ఆయన కొరకొర చూస్తున్నాడు. అయినా ఇప్పుడు నేను లేవకూడదు, పురాణం సాగుతూ ఉండగా ఒక నియమం ఉన్నది, ఆ నియమం ఉల్లంఘించి లేవకూడదు. మధ్యాహ్నం పూట సంధ్యావందనమై భోజనం అయిన తర్వాత వీళ్ళు కూర్చున్నారు. సాయం సంధ్యావందన సమయం వరకు ఇక్కడ కూర్చున్నవాడు, తిష్ట వేసు కూర్చున్నవాడు పొరపాటున కూడా లేవకూడదు, ఇది ధర్మం. అటువంటిది ఈయన ఎంత కొరకొర చూసినా ఎలా లేస్తాను అని ఆ చూపులు లెక్క చేయకుండా ఈయన దారిని మళ్ళీ పురాణం మొదలెట్టాడు. ఇందాక చెప్పానే ఆ మొదలెట్టినైనా ఆపలేదు ఇందాకనే. అలాగా పురాణం ఎవరు వచ్చినా రాకపోయినా విన్నా వినకపోయినా తాను చెప్పాలనుకున్నదాకా చెప్పి తీరాలి. అందుకని ఈయన కిక్కును మనం కూడా చెప్పుకోవడం మొదలెట్టాడు. దాంతో బలరాముడు కోపం వచ్చింది, ఒళ్ళు మండింది, పళ్ళు పటపట కొరికాడు. ఈ లోపల ఉన్న మద్యం పనిచేసింది, ఆగు నీ పురాణం ఆపన్నాడు. దాంతో సూతుడు టక్కున చదువుతున్న శ్లోకం ఆపాడు. పక్కన కూర్చున్న మునులకేసి చూసి, చూచారా మునులారా, మీలాంటి మహానుభావులైన పండితులంతా కింద కూర్చుని ఈ దౌర్భాగ్యాన్ని ఈ గద్దెక్కించారు, వీడేదో మహాపండితుండని విర్రవీగుతున్నాడు, ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల వాడు ఆ గద్దె మీద కూర్చున్నాడు, మీరు కింద కూర్చున్నారు, కింద కూర్చున్నంత మాత్రం చేత మీరేమైనా సొంటలా, పైన కూర్చున్నంత మాత్రం చేత అతడేమైనా పండితుడా, మహానుభావుడు, సత్యవతీ పుత్రుడు, పరాశరనందనుడు, వేదవ్యాసుని దయవల్ల ఆయన దగ్గర ఇతడు శిష్యుడిగా చేరి కొన్ని కథలు నేర్చుకున్నాడు, కొన్ని పురాణ గాథలు కంఠస్థం చేశాడు, ఆ మాత్రానికి అహంకరించి శంకించక బెంకంతో పొంకంతో గద్దె మీద కూర్చుని నా ఒకటి పెద్దవాడు వస్తే లేచి నమస్కారం చేయకుండా విర్రవీగుతున్నాడు, అందుకే దౌర్భాగ్యుడికి ఆ స్థానం ఇవ్వకూడదని శాస్త్రం చెబుతున్నది. ఏ 4 పురాణ కథలు చదివితే, భారతం చదివితే, లేకపోతే ఏవో కొన్ని శాస్త్రాలు చదివితే వాడు గొప్పవాడైపోతాడా, పండితుడైపోతాడా? అందుకే ఈ ప్రతిలోమ జాతుణ్ణి ఇప్పుడే నేను శిక్షించాలని నిర్ణయిస్తున్నాను చూడండి అని అమాంతంగా చేతిలో ఉన్న దర్భలు వాడి మీదకి విసిరి దర్భలు దెబ్బకి ఆయన పడిపోయాడు. బలరాముడి చేతిలో దర్భలు సామాన్యంగా సుమా, ఆ దర్భలు తగిలి తగలగానే సూతుడి మీదకి దూరం నుంచే విసిరాడు, విసరగానే వచ్చి తగిలి కింద పడ్డాడు. పడిపోయినా వీడింకా బతికున్నాడేమో అని చేతిలో ఉన్న రోకలితో బుర్ర మీద ఒక్క దెబ్బ పెట్టాడు. ఆ బుర్ర మీద ఈ రోకలితో కొట్టగానే పట్మనే శబ్దంతో తల పగిలిపోయింది, ముక్కలు ముక్కలైపోయింది. ఈ చచ్చిపోయినాయన పెద్ద సూతుడు, సూతుడు ఇద్దరు అండోయ్, తండ్రి కొడుకు, తండ్రిని సూతుడని అంటారు, కొడుకుని సూతుడని అంటారు. తండ్రి పేరు రోమహర్షణుడు, కొడుకు రెండోవాడు, ఆయన రోమహర్షణుడి కొడుకు గనక రౌమహర్షిని అంటారు. తండ్రి చచ్చిపోయిన ఆయన పేరు ఉగ్రశిరువుడు, ఆయన కఠిన దీక్షతో పురాణం చెబుతాడు గనక ఉగ్రశిరువుడు అన్నారట. పురాణం చెప్పడం అంటే వేళకోళం ఏం కాదు, కూర్చునేవాళ్ళు అటు ఇటు కాళ్ళు మార్చుకోవచ్చు, కదలచ్చు, కానీ ఇక్కడ కూర్చున్నవాడు అలాగాదే, కూర్చున్నవాడు తిష్ట వేసుకున్నవాడు కదలడానికి ఉండదు, మోకాళ్ళు నొప్పి పెడుతున్నాయా లేకపోతే ఇంకోట ఇవేమి ఆలోచించుకోకుండా ఆ కూర్చున్నవాడు ఎన్ని గంటలు చెప్పాలనుకున్నాడో అన్ని గంటలు అలాగే కూర్చోవాలి. పాపం మీకేమిటి, వినేవాళ్ళు కనుక ఒక ఆవిడ ఈ కాలు ఇటు పెట్టుకుంటుంది, ఈ కాలు ఇటు పెట్టుకుంటుంది, మధ్య మధ్యలో ఓ అంటుంది, నడుము పీక్కుంటుంది, నెత్తి మీద జుట్టు పీక్కోవచ్చు, మంచినీళ్ళు తాగచ్చు. కానీ పౌరాణికుడు అలాగాదే, ఒకసారి తిష్ట వేసుకుంటే అటు ఇటు కాళ్ళు కదపడానికి అవకాశం లేదు, కుదరదు, అందరెదురుగుండా బాగుండదు, ఇలా కెమెరాలు ఉంటే ఇంకా ఇబ్బంది. మంచినీళ్ళు చీటీ పడి తాగలేడు. మీకు కావాలంటే బయటికి వెళ్ళి కాస్త అలా కాస్త కాళ్ళు జాడించుకుని నడిచి రావచ్చు, ఈయన నడిచి రావడానికి ఉండదు. అందువల్ల పౌరాణికుడు ఎప్పుడు అక్కడే కూర్చుని ఉంటాడు పాపం. ఆ విషయం తెలుసుండి కూడా ఆయన గుర్రాన్ని పగలగొట్టి చంపేశాట పాపం. అందులో ఆ చెప్పేటప్పుడు ఈ ఉగ్రశ్రీవుడు చెబుతున్న పురాణము అంత ఉగ్రదీక్షతో అవతలవాడికి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెబుతాడు కనుక ఉగ్రశ్రీవుడు అన్నారు. రెండవ పేరు రోమహర్షణుడు అని ఎందుకు వచ్చింది? ఆయన పురాణం చెబుతూ ఉంటే ఎంతో ఆనందం కలిగి వెంట్రుకలు నెక్కబొడుచుకునేవిట. ఆయన పురాణం చెబితే స్పష్టంగా అర్థమయ్యేదండి. అందులో కథ ఎవరికి అర్థం కాకపోవడం ఉండదు. కొంతమంది వాళ్ళ దారిని వాళ్ళు ఏదో సంస్కృతంలో లొడలొడ చెప్పకపోతే అవతలవాడికి అర్థం కాక బుర్ర పీక్కుని వెళ్ళిపోతారు. కానీ ఈయన చెబితే అవతలవాడికి కథ సూటిగా గుండెల్లో గుచ్చుకుంటుంది, స్పష్టంగా అర్థమవుతుంది. అసలు అర్థం కానివాడు ఉండడట. పైగా ఆయన కొన్ని కొన్ని కథలు చెబుతూ ఉంటే శరీరం ఆనందంతో నిక్కబొడుచుకుంటుంది. రోమములంటే వెంట్రుకలకు ఆనందం కలిగి ఇలా నిలబడిపోయేవిట. అందుకని రోమహర్షణుడు అన్నారు. అంతటి గొప్పవాడు ఆయన. అటువంటి వాడిని ఒక్క దెబ్బకి ఆ తండ్రిని చంపేశాడు. పక్కనే వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. ఈయనకి ఎప్పుడప్పుడు రెస్ట్ ఇచ్చి ఓ రోజు ఏం చెబితే ఓ రోజు ఆయన. తండ్రి కొడుకు ఇతరో పురాణం చెప్పే అవకాశం అక్కడే ఉంది. తండ్రి కొడుకులు ఎలా అయితే అప్పుడప్పుడు వ్యాపారంలో చేస్తారో, తండ్రి కొడుకులు అప్పుడప్పుడు ఎలా అయితే వ్యవసాయం చేస్తారో, అలాగే ఈ తండ్రి కొడుకు అప్పుడప్పుడు పురాణములు మార్చుకొని ఒకసారి తండ్రి చెబితే ఒకసారి కొడుకు చెబుతూ ఉండేవాడు. వెనక కొడుకున్నాడు, ముందు తండ్రి ఉన్నాడు. ఈ బలరాముడు ఆగ్రహోదగ్రుడై తండ్రి గారి బుర్ర పగలగొట్టాడు. అలా పగలగొట్టగానే తెల్లగా ఉండే బలరాముడి శరీరం నల్లగా మారిపోయింది ఒక్క దెబ్బకి. బ్రహ్మహత్యా పాపం. మహానుభావుడు రోమహర్షణుడు అంటే మాటల ఎన్ని పురాణములు చెప్పాడు, ఎంత ధర్మం సూక్ష్మాలు తెలుసుకుని లోకానికి అందించాడండి ఆయన. ధర్మ సూక్ష్మములు అంత తేలికగా చెప్పేవాడు ఆ రోజుల్లో మరొకడు లేడు. అటువంటి పుణ్యాత్ముడు ఒక్క దెబ్బకి చంపేశాడు పాపంతో ఆయన. బలరాముడు, సరస్వతి, శివుడు వీళ్ళంతా తెల్లగా ఉంటారు గుర్తుపెట్టుకోండి. పూర్వం మీకు తెలుగు మీద పద్యం ఉండేది మీ చిన్నప్పుడు, ఇప్పుడు అసలు ఏ పద్యాలు లేవు. పద్యం అంటే ఏమిటో తెలియదు ఇప్పుడు. ఇప్పుడు మిగిలిందల్లా ఒకటే అనమాట, వాడు ఏం పాట పాడతాడో కూడా తెలియట్లేదండి నాకు. ఈ మధ్యన ఈ సినిమా పాటలు రికార్డులు ఎంత వద్దనుకున్నా ఒక్కొక్క పందిట్లో పెడతాడు, మన చెవిలో పడతాయి. అది ఏమిటో నాకు అర్థం కాదు. మా అమ్మాయిని ఓ రోజున రెండో అమ్మాయిని పిలిచి, ఏమమ్మాయి ఏమిటది అంటే, ఏమిటన్నారు గారు మరీ చమత్కారంగా అడుగుతారు అది, పోనీ చెప్పు తల్లి అన్నాను. అబ్బనీ తీయని దెబ్బ అండి అంది. దానికి అంత గొడవ, గందరగోళం, అటు ఇటు గందరగోళం, ఏ వినపడదు. పూర్వం ఓ పాట వినపడితే ఎంత స్పష్టంగా వినపడేవండి, హాయిగా ఉండేది. ఘంటసాల లాంటి మహానుభావులు పాడుతూ ఉంటే పద్యం ఎక్కడ విరవాలో, ఎంత స్పష్టంగా చదవాలో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. దారుణి రాజ్య సంపద అంటే అది అర్థం కాకుండా ఎవడుకుంటుంది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, మహానుభావులు ఎంతో ఆచితూచి పాండిత్యమంతా ఒలకబోసి తెలుపు మీద, నలుపు మీద, ఎరుపు మీద, పసుపు మీద, వీటన్నిటి మీద పద్యాలు రాశారు. అందులో ఏమన్నాడు తెలుసా? శివుడు తెలుపు, సరస్వతి తెలుపు, అలాగే బలరాముడు తెలుపు, ఇలా ఒక్కొక్కడు తెలుపు అని ఈ తెలుపులన్నిటితో కూడిన ఈ పద్యం వింటే నా హృదయం తెలుపు అవుతుందని చెప్పేవాడు ఆఖరణ. అదన ఎంత బాగుండేది ఆఖరణ. అలాగే నలుపు పద్యం ఉండేది చక్క, కృష్ణుడు నలుపని, కృష్ణ నలుపని, యమున నలుపని, ఈ నలుపులన్నీ చదివితే ఏమిట నాలో ఉన్న నలుపు విరిగిపోతుందని వాడు ఆఖరణ. చాలా గొప్ప పద్యాలు. ఆ పద్యాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయా అనిపిస్తుంది అనమాట. ఎందుకు చెప్తానంటే, ఆదిశేషుడు, పరమేశ్వరుడు, సరస్వతి వీళ్ళంతా ఒకే విధమైన తెలుపుతూ ఉంటారు. అందువల్లే బలరాముడు చూడగానే అందరూ ఆశ్చర్యపోయేవారు. పిండి వెన్నెల వస్తుందా అన్నట్టుగా ఉండేవాడు ఆయన, పాల నొరగలా ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది? బ్రహ్మహత్యా పాపం వల్ల ఆయన శరీరం పూర్తిగా నలుపు అయిపోయింది. పూర్వం తెల్లని ఆవులో ఉండేవాడు, ఇప్పుడు గౌడుగేది చర్మం అయిపోయింది ఆయన చర్మం. ఆయన వస్త్రం బాగా చక్కగా ఉతకబడి ఉండేది, ఆ వస్త్రం నుంచి సువాసన వచ్చేది. ఇప్పుడు ఆ వస్త్రం ఎరుపెక్కింది, రక్తంతో నిండిపోయింది, నెత్తురు వాసన, అలాగే కుళ్ళిపోయిన చేపల వాసన రావడం మొదలుపెట్టింది. బ్రహ్మహత్య చేసిన వాడి శరీరం అంతా ఒక రకంగా పాడైపోతుంది. అప్పుడు ఆ శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. దాంతో ఆయన తెల్లబోయాడు. ఋషులు హాహాకారాలు చేశారు. దేవతలపై నుంచి అహో అధర్మం అధర్మం అని అరిచారు. బలరాముడు తెల్లబోయాడు, మత్తు దిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ అప్పటికే అయిపోయింది హత్య. హత్యాపాపం ఆయన్ని చుట్టుకుంది. అందుకని ఆయన తెల్లబోయి మహర్షులకేసి తిరిగి దీనంగా అన్నాడు, మహర్షులారా, తీర్థయాత్రలు చేయవలసిన వాడు ఏ ఏ నియమాలు పాటించాలో ఎరిగిన వాడినయ్యుండి కూడా అది మరిచిపోయాను. అందుకే ఈరోజు నుంచి నేను ఒక శాసనం చేస్తున్నాను. పురాణ గాథలు వినడానికి గురువుల దగ్గరికి వెళ్ళేటటువంటి వాడు వ్యసనములతో వెళ్ళరాదు. వెళ్లే ముందు ఏ విధమైన తాగుడు లాంటివి త్రాగి వెళ్ళరాదు. నియమంతో వెళ్ళుగాక. అలా వెళ్ళని వాడికి మహాపాపాలు వచ్చి నరకం పాలైపోగాక అని చెప్పించాడు. అందుకనే ఇక మీదట బలరాముడి శాపం వల్ల ఎప్పుడైనా పురాణములు వినడానికి వచ్చేటటువంటి వాడు వ్యసనములు లేకుండా రావాలి. ఒకవేళ రాత్రి అయ్యేసరికి పుచ్చుకునేవాడు కూడా ఈ కాసేపు పుచ్చుకోకుండా పవిత్రంగా రావాలి. పాలు పుచ్చుకోండి, పర్వాలేదు. మజ్జిగ పుచ్చుకోండి, ఏం పర్వాలేదు. మంచినీళ్ళు తాగండి. అంతేగాని వేరే పదార్థములు మాత్రం, అపవిత్ర పదార్థాలు మాత్రం పుచ్చుకొని ఇక్కడికి రాకూడదు. మాంసాహారం భుజించి రాకూడదట. ఈ కాసేపు శరీరము, శరీరంలో ఉన్న ఆహారము, మనస్సు అన్నీ శుద్ధితో ఉండాలి. చెత్తా చెదారం తినకూడదు. చెప్పాడండి, మసాలాలు చెత్తా చెదారం తిని ఉపన్యాసానికి వస్తే కూడా మనలో రజోగుణం పెరుగుతుంది. బయట బడ్డీ కొట్లో పెట్టాడు కదా అని అక్కడ మంచూరియా నానా చెత్తా చెదారం తినేసి వస్తే అప్పుడు దానివల్ల ఏమవుతుందనమాట, ఈ విన్న పురాణం వల్ల రావలసిన ఫలితం రాదు సరిగదా, అపఫలితం వస్తుంది. కనీసం ఈ 2 గంటలైనా పవిత్రంగా ఉండాలి అని శాసనం చేసి ఆ తర్వాత ఋషులారా, ఏం జరిగిందో జరిగింది, దాన్ని వెనక్కి తీయలేము. కాలాన్ని తిప్పడం మన వల్ల కాదు, హత్య చేశాను. ఈ హత్య వల్ల నా శరీరపు రంగే మారిపోయింది. ఈ హత్యకి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. బలరాముడు ఒక తప్పు చేసి ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అని ప్రజలు గ్రహించి వాడు కూడా తప్పులు చేయకుండా ఉంటారు, చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. నేనేదో అవతారమూర్తినని ప్రాయశ్చిత్తం చేసుకోకుండా నా యోగశక్తితో ఈ పాపం తొలగించుకుంటే రేపటి నుంచి జనమంతా ఇలాంటి పాపాలు చేస్తారు, కాబట్టి నాకు ప్రాయశ్చిత్తం విధించండి అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళన్నారు, చచ్చిపోయిన వాడిని బ్రతికించటమైనా చెయ్యి, లేదా నీ బుద్ధికి ఏదన్నా తోచింది చెయ్యి. ఎందుకంటే ఈ పుణ్యాత్ముడు చచ్చిపోతే మేము తట్టుకోలేము. ఈతడి వల్ల మేము ఎన్నో పురాణములు వింటున్నాం. ఇంకా ఈయన ఎన్నో సంపూర్ణ మార్కండేయ పురాణాలు చెప్పాలి. ఆయన 100 ఏళ్ళు బ్రతకాలి. కాబట్టి ఆయన్ని రక్షించమనగానే ఒక్క క్షణం బలరాముడు ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఈ ఋషులు ఏమంటున్నారు, చచ్చిన వాడిని బ్రతికించమంటున్నారు. బ్రతికిస్తే అది బ్రహ్మగారి సృష్టికి విరుద్ధం, అది కృష్ణుడు చెయ్యొచ్చు, నేను చేయకూడదు. నేను కూడా ఈ పని చేయడం మొదలు పెడితే సృష్టి ధర్మాన్ని వ్యతిరేకించిన వాడిని అవుతాను. శివుడు లేక మాధవుడు వాళ్ళు మాత్రమే అత్యావశ్యక స్థితిలో మరణించిన వాడిని బ్రతికించవచ్చు. ఇప్పుడు నేను చేయకూడదు. బ్రతికించకపోతే పాపం పోదంటున్నారు ఋషులు అని బాగా ఆలోచించాడు. అప్పుడు ఆయనకు ఒక మంచి ఆలోచన తట్టింది. ధృతి ఆత్మావై పుత్రక నామాసియను పవిత్ర శృతి వాక్య సరణి విశదం బగుటం. వేదము ఆత్మావై పుత్రనామాసి అంటున్నది. అంటే తండ్రి కొడుకు రూపంలో పుడతాడు, కాబట్టి తండ్రికి కొడుక్కి తేడా లేదు. కొడుకు అంటే ఎవరు, తండ్రి. అంటే అంతరార్థం ఏమిటో తెలుసా, తండ్రి కొడుకు రూపంలో పుడతాడంటే ఈ తండ్రి చచ్చిపోయేవాడు రూపంలో వస్తాడని కదా. అక్కడ తండ్రి యొక్క పుణ్యము పాపము ఈ 2 పుత్రుడి రూపంలో బయటకు వస్తాయి, పుత్రిక రూపంలో రావు. అందుకనే నేను నీలకంఠేశ్వర శతకంలో రాశాను ఒకప్పుడు అనమాట, తన పుణ్యంబును పాపమున్ జగతిని ఆత్మాపుత్ర నామాశివయ్యను వేదోక్తికి సాక్ష్యమై తనకు అపత్యశ్రేణిగా వచ్చి ఇచ్చును పుణ్యంబును పాపమున్ తెలియకి సూక్ష్మంబు పుత్రాడి బాగునకున్ పొంగున 2 కీడునకు కృంగున్ నీలకంఠేశ్వర. ఎవడైనా భూమి మీద తాను పాపం కాని పుణ్యం కాని చేస్తే ఈ పుణ్యపాపములు కొడుకు రూపంలో వస్తాయి. కాబట్టి కొడుకు అంటే తండ్రికి మారు రూపం, అనగా తండ్రి చేసిన పాపం పుణ్యం. తండ్రి పుణ్యం చేస్తే మంచి కొడుకులు వస్తారు, కొడుకులు తండ్రికి ఆనందం కలిగిస్తారు, తండ్రి మాట వింటారు, సత్కార్యాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, పవిత్రులు అవుతారు. తండ్రి ఏదో మహాపాపం చేస్తే ఈ కొడుకులు తండ్రి మాట వినక తండ్రికి నిరంతరం దుఃఖం కలిగిస్తారు. అందుకే దుఃఖము సుఖము ఈ 2 తండ్రి తాను చేసిన పాపపుణ్యములను ఈ కొడుకు ద్వారా అనుభవిస్తున్నాడు.
ఒక్కొక్క కొడుకు తండ్రిని నెత్తి మీద పెట్టుకుని ఎందుకు పూజిస్తున్నాడు? అంటే ఈ తండ్రి ఒకప్పుడు చేసిన పుణ్యం. ఒక్కొక్క కొడుకు తండ్రిని ఎందుకు ఏడిపిస్తున్నాడు, కొడుతున్నాడు, చంపుతున్నాడు? అంటే ఒకప్పుడు ఈ తండ్రి చేసిన పాపం. ఈ సూక్ష్మం తెలియక పుత్రులు బాగుంటే ఆనందిస్తాడు, పుత్రులకి ఏదన్నా వస్తే దుఃఖిస్తున్నాడు. కానీ దానికి దుఃఖము వద్దు, ఈ సుఖము వద్దు. ఈ రెండు నువ్వు చేసుకున్న పాపపుణ్యాలు. అందుకే ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి పిల్లలు నా మాట వినడం లేదు అని ఏడవకండి. ఎందుకు వినడం లేదు? ఇది నీ కర్మ, నువ్వు చేసిన ఒకనొకప్పటి పాపం. పాపం చేసావు, ఇవాళ వాళ్ళు వినడం లేదు. భగవంతుడి ఇంట్లో ముసలం పెడతాడు అయ్యి. మనని శిక్షించడానికి బయట ఎక్కడికి తీసుకెళ్ళడు ఆయన, ఇంట్లోనే పెడతాడు. హిరణ్యకశిపుడు మహాపాపం చేశాడు, ప్రహ్లాదుడిని ఇంట్లో పెట్టాడు. ఈ ప్రహ్లాదుడు తండ్రికి ఎదురు తిరిగాడు. వీడు ఏం చేయలేక చివరికి వాడి వల్ల తెచ్చాడు. ఏదో రకంగా ఇంట్లో మనకి భగవంతుడు ఏం చేస్తాడనమాట, ఇక్కడే వేస్తాడు శిక్ష. చచ్చిన తర్వాత ఎక్కడో నరకం ఉంది, స్వర్గం ఉంది అనుకోకండి. అత్యొక్కటై పుణ్యపాపై యహైవ ఫలమస్సునుతే, బాగా ఎక్కువగా చేసిన పుణ్యం కానీ పాపం కానీ ఇక్కడే అనుభవిస్తాం. బాగా పుణ్యం చేసామంటే సుఖాల రూపంలో అనుభవిస్తాం, బాగా పాపం చేసామంటే ఇదిగో దుఃఖ రూపంలో అనుభవిస్తాం. కాబట్టి మన పుణ్యం మన పాపమే మనల్ని రక్షిస్తోంది, శిక్షిస్తోంది. ఇంతకీ పుత్రుడంటే వాడు. ఇది వేదవాక్యం. ఇప్పుడు ఈ సూతుణ్ణి నేను చంపాను, అతని ఆత్మని నా శక్తితోటి బ్రహ్మలోకానికి పంపిస్తాను. ఇక అతని ఆయువు, ఆయనే కొడుకు రూపంలో పుట్టాడు గనక తండ్రి ఆయువు కొడుకుకిచ్చి కొడుకుని కలియుగంత వరకు చిరజీవిం చేస్తాను. అప్పుడేమవుతుంది, చచ్చిపోయిన తండ్రి ఆయువు కొడుకు ఇవ్వడం వల్ల కొడుకు కలియుగాంతం వరకు మరణం లేకుండా ఉండి అదృశ్య రూపంలో నైమిషారణ్యంలో మీలాంటి వారికి పురాణములు చెబుతాడు. ఈ కొడుకు అంటే తండ్రే గనక తండ్రి ఈ కొడుకు రూపంలో యుగాంతం వరకు బతుకుంటాడు. ఇతరులు తండ్రిని చూడండి. ఇక ఈ చచ్చిపోయిన పెద్ద సూత్రుణ్ణి సాక్షాత్ బ్రహ్మలోకానికి పంపాను. బ్రహ్మలోకానికి వెళ్ళడం అంత తేలిక కాదు కదా. అందువల్ల అతన్ని అనుగ్రహించినట్టు ఉంటుంది. అతని ఆయువు అతని కొడుకు ఇచ్చిన కారణం చేత కొడుకుని బతికించాను గనక కొడుకు అంటే తండ్రే గనక చచ్చిన వాడిని బతికించినట్టు అవుతుంది. చచ్చిన వాడిని బతికించినట్టు అయింది, బ్రహ్మలోకానికి పంపినట్టు అయింది. ఎందుకంటే తండ్రే కొడుకు గనుక. కాబట్టి రెండు పనులు చేశాను. ఏమంటారని కానీ అద్భుతం ఇది, ఈ నిర్ణయం బాగుంది. చచ్చిన తండ్రినేమో ఎలాగో బ్రహ్మలోకానికి పంపావు, ఆ ఆయువు కొడుకు ఇచ్చావు, కొడుకుని ఈ పురాణ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుని చేస్తున్నావు, కాబట్టి నీ పాపం చాలా వరకు పోతుందన్నారు. చాలా వరకు ఉంటా, మళ్ళీ పూర్తిగా కాదు. అలా అన్నారో లేదో వాళ్ళు, ఆయన శరీరంలో సగభాగం నలుపు తెగిపోయింది. అంటే తల దగ్గర నుంచి నడుము వరకు ఉన్నటువంటి నలుపు పోయి తెలుపు వచ్చేసింది. ఇక మిగతా సగం అంతా నలుపే. ఇది మరీ అసహ్యంగా ఉందండి. ఇదంతా పూర్తిగా వెన్నెల్లాగా తెలుపుట, కిందంతా నలుపుట. అయితే తెలుపు లేదా అయితే నలుపు ఉండాలి, కానీ సగం నలుపు సగం తెలుపు ఉంటే ఎలాగా? అయితే నాలా పూర్తిగా తెల్లగైనా ఉండాలి లేదా మీలా నల్లగైనా ఉండాలి. అటు ఇటు కాకుండా ఉంటే కొంచెం ఇబ్బంది కదా. దాంతో ఆయనకే అనుమానం వచ్చింది, ఇదేమి రూపం అండి, ఈ సగం నలుపు మరీ అసహ్యంగా ఉంది, ఈ పాపం ఎలా పోతుందంటే మాటలా బ్రహ్మహత్య అంటే అందులో పౌరాణికుణ్ణి తప్పడం అంటే. అందుకే పద్మాకర్ గారు తొందరపడి తిట్టకూడదు, తిట్టామా, అంతే సంగతి. కాబట్టి పౌరాణికుని తోలికెడితే ఎంత నష్టమో నువ్వు అర్థం చేసుకున్నావా మహానుభావ బలరామ? సర్లే ఓ పని చేద్దాం, దీనికి ఇంకో ప్రాయశ్చిత్తం చెబుతాం. ఇల్వలుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుణ్ణి పూర్వం అగస్త్యుడు సంహరించాడు. మీకు తెలుసుగా వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఈ రాక్షసులిద్దరిని పూర్వం అగస్త్య మహర్షి సంహరించాడు. ఆ ఇల్వలుడి ఒక కొడుకు ఒకడు ఉన్నాడు, వాడి పేరు పల్వలుడు. వీడు తండ్రి కంటే ప్రమాదకారుడు. తండ్రి 7 ఆకులు చదివితే వీడు 14 ఆకులు చదివాడు. ఈ దుర్మార్గుడు పరమక్రూరుడు. ఈ పల్వలుడనే రాక్షసుడు ప్రతి అమావాస్యకి ఈ నైమిషారణ్యానికి వస్తాడు. మేము యజ్ఞానికి పూర్ణాహుతి చేస్తున్నప్పుడల్లా ఆ యజ్ఞగుండంలో మలమూత్రాలు విసర్జించి రక్తమాంసాలు కురిపించి యజ్ఞమును ధ్వంసం చేస్తాడు వాడు. వాడు పరమక్రూరుడు. వాడి వల్ల మేము అమావాస్య నాడు మాత్రం యజ్ఞం చేయలేకపోతున్నాం. ఆ దుర్మార్గుని సంహరించి ఈ సత్రయాగము సక్రమముగా జరిగేటట్లు చేస్తే నీ తక్కిన పాపం పోవచ్చన్నారు వాళ్ళు. దాంతో బలరాముడు అమావాస్య దాకా అక్కడ ఆగాడు. అమావాస్య నాడు యజ్ఞం జరుగుతోంది, పూర్ణాహుతి జరగాలి. ఆ సమయంలో అతి భయంకరాకారుడు నల్లని శరీరంతో ఉన్నవాడు, పెద్ద పెద్ద కోరలతో, బోడిగుండుతో, చేతిలో సోలంతో ఉన్న ఏకంగా రెండు మూడు తాడి చెట్ల ప్రమాణంలో ఉన్న పల్వలాసురుడు వచ్చాడు. వాడు వచ్చి యజ్ఞగుండంలో మలమూత్రాలు విసర్జించబోయే సమయానికి బలరాముడు వాడి మెళ్ళ నాగలి వేసి ఒక్క లాగులాగి ఈ చేతిలో రోకలతో దెబ్బకొట్టి వాడిని సంహరించాడు. వాడు చావగానే ఇప్పుడు బలరాముడికి నడుము దగ్గర నుంచి ఇంచుమించుగా కటిస్థానం వరకు కూడా, ఈ ఊరు స్థానం వరకు ఉన్న నలుపు పోయింది. అంటే ఇంకా మిగతా నలుపు ఉండిపోయింది. ఆయన అన్నాడు, ఇది ఎక్కడ కూడవర్రా, ఒక సూతుణ్ణి బ్రహ్మలోకానికి పంపాను, కొడుక్కేమో పౌరాణికుడిగా పట్టాభిషేకం చేశాను, ఇల్వలాసురుణ్ణి చంపాను, అయినా సరే ఈ కటిస్థానం నుంచి కింద భాగం అంతా నలుపుగానే ఉంది, విరగలేదేమి పాపం అన్నట్ట. అదేనండి పౌరాణిక హత్య అంటే. మరి ఇంక ఈ పాపం పోవడానికి ఒకటే మార్గం, భూమండలంలో ఉన్న తీర్థయాత్రలన్నీ చెయ్యి, ఎక్కడో ఒక చోట నీ పాపం పూర్తిగా పోతుంది. యుద్ధం ఇంకా చాలా కాలం జరుగుతుంది, రెండు నెలల పాటు ఇంచుమించుగా యుద్ధం అయిన తర్వాత కూడా భీష్ముడు ధర్మరాజు గారికి ధర్మములు చెబుతాడు. యుద్ధం అంటే 18 రోజులే కదండి జరుగుతా, ఇప్పటికింకా యుద్ధం ప్రారంభం కాలేదు. కౌరవ పాండవ యుద్ధం జరుగుతుంది, జరిగిన తర్వాత పాండవులు రాజ్యం పొందుతారు, ఆ తర్వాత భీష్ముడు ధర్మరాజుకి ధర్మ సూక్ష్మాలు తెలియజేస్తాడు, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చి భీష్ముడి శరీరం విడిచిపెట్టేంత వరకు నువ్వు నియమనిష్టలతో తీర్థయాత్రలు చెయ్యి, ఆ తీర్థయాత్ర ప్రభావంతో నీ పాపం పోతుంది అనగా అప్పుడు మళ్ళీ రేవతి మొదలైనటువంటి వాళ్ళని వెంట పెట్టుకుని నియమనిష్టలతో రోజు ఒక్క పూట తింటూ రాత్రిపూట దర్భల మీద పడుకుంటూ అనేక తీర్థయాత్రలు చేశాడు చేశాడు చేశాడు. రామేశ్వరం వెళ్ళాక మోకాలి దాకా పాపం పోయింది, కాళహస్తి వచ్చాక ఇంకొంచెం పోయింది, వెంకటాద్రి మీదకి వచ్చాక పూర్తి పాపం పోయిందని ఈ విధంగా మొత్తం మీద ఆయన వెంకటాచలం కూడా వెళ్ళి తన పాపాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకున్నాడు. మళ్ళీ కొంతమందికి అనుమానం, వెంకటాచలానికి వెళ్ళాడు అంటున్నారు, వెంకటేశ్వరుడు చూశాడు అంటున్నారు, కృష్ణుడు కలియుగం అయ్యాక కదా వెంకటేశ్వరుడు అయ్యాడు, అక్కడ వెంకటాచలం ఎలా ఉంది అని. వెంకటాద్రి కృతయుగం నుంచి ఉంది. కృతయుగంలో ముందు వరాహస్వామి వారు అడుగుపెట్టారు, ఇప్పుడున్న వరాహస్వామి వారి ఆలయం మొదట అక్కడికి వచ్చింది, అది కృతయుగంలో వచ్చింది. ఆ తర్వాత త్రేతాయుగంలో రాముడు కూడా వెళ్ళాడు, నరసింహస్వామి వారు కూడా అక్కడ కొలువై ఉన్నారు, ఆంజనేయుడు అక్కడే అంజనాద్రి మీద పుట్టాడు, ద్వాపర యుగంలో బలరామాదులంతా అక్కడికి వెళ్ళారు, ఆఖరికి కృష్ణుడు కూడా వెళ్ళాడు. చూడండి భాగవతంలో తీర్థయాత్రలు చేసినట్టుంది మీకు 2016 సంవత్సరంలో ఆ విషయం చెప్పాను నేను. కాబట్టి ఆ క్షేత్రం ఎప్పుడు ఉంది, ఇప్పుడున్న వెంకటేశ్వరుడు కలియుగంలో వచ్చాడు, కానీ అంత పూర్వం వరుసగా వరాహ వెంకటేశ్వరుడు, నారసింహ వెంకటేశ్వరుడు, రామ వెంకటేశ్వరుడు, ఇప్పుడున్నాయన కృష్ణ వెంకటేశ్వరుడు. ఒక్కొక్క మూర్తి మారింది యుగంలో, కానీ ఆలయం ఉన్నది, ఆలయంలో పరమాత్మ ఉన్నాడు. యుగయుగములుగా అక్కడ ఆ క్షేత్రం ఉన్నది. వెంకటాచల మహాత్మ్యం అనేది ప్రత్యేకంగా స్కాంద పురాణంలో ఒక భాగం, అది పూర్తిగా ఎప్పుడొకప్పుడు వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ విధంగా బలరాముడు తీర్థయాత్రలకు వెడుతున్నవాడు బ్రహ్మహత్యా పాపాన్ని చుట్టుకుని దాన్ని విడిపించుకోవడానికి తీర్థయాత్ర చేశాడు. బ్రహ్మహత్యా పాపం ఇలా చుట్టుకుంది, చేతులారా సూతహత్య వల్ల అని ఈ ధర్మపక్షులు జైమినికి ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పి, ఇక ఉప పాండవుల పూర్వజన్మ గాథ చెబుతున్నాం విను. ఉప పాండవులు పెళ్లి కాకుండానే చచ్చిపోయారు, అది కూడా శిబిరంలో ఉండగా అశ్వత్థామ యొక్క మహాప్రభావం వల్ల, అశ్వత్థామ కత్తితో వాళ్ళ నరికవతలు పారేస్తే వాడు చచ్చిపోయారని కదా ఈయన అడిగాడు. ఎందువల్ల పెళ్లి కాకుండా వాళ్ళు చచ్చిపోయారు, అసలు వారి జన్మ రహస్యం ఏమిటి అని జైమిని అడిగాడు. అందుకని ఈ ఆఖరి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కృతయుగంలో ఈ భూమండలాన్ని ఒక మహానుభావుడు పరిపాలించాడు. యవ్వనిశ ఆసనం వేడు సముద్రములకేడు గడగా ఎప్పుడు నిల్చు, ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన ఒక శాసనం చేశాడంటే ఈ సప్త సముద్రాలు సప్తద్వీపములతో కూడిన భూమండలంలో అందరూ శిరోధార్యంగా భావించారు. అంటే ఆయన శాసనాన్ని ఆనాడు ఎవ్వరూ ధిక్కరించలేదు. అదేదో బలాత్కార శాసనం కాదట, చేసి తీరాలి లేకపోతే చంపుతాను నరుకుతాను ఉరిశిక్ష వేస్తాను అని ఆ మహారాజు అనలేదు. ఆయన నాయనలారా మీరు ఇలా నడుచుకోండి అని ఒక టముకు వేసినంత మాత్రం చేత ఆయన మీద ఉన్న ప్రేమ వల్ల, భక్తి వల్ల, గౌరవం వల్ల ఆయన ఏమి చెబితే ప్రజలు అది చేశారు. ఆయన ఎవరికైనా దానం చెయ్యాలనుకుంటే ఇలా చూసేవట్టంతే, అలా చూడగానే
అర్థమైపోయేది మంత్రులకి. ఓహో, అవతలవాడికి ఆయన ఎంత ఇద్దాం అనుకుంటున్నాడు అని అవతలవాడికి అపార సంపదలు ఇచ్చి పంపేవారు. ఎవడైనా మహాపాపం చేసినప్పుడు ఆయన కన్ను ఎర్ర చేస్తే చాలు, అవతలవాడికి ఏ శిక్ష వెయ్యాలో మంత్రులు కనిపెట్టి దానికి తగిన శిక్ష వేసేవారు. అతడే మహానుభావుడు, రాజసూయమనే మహాయాగం చేసినవాడు, నిత్య సత్య సమవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి అన్నారు మార్కండేయ పురాణంలో. ఆయన హరిశ్చంద్రుడు.